गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसा माता ब्रह्मयोनिर्नमोऽस्तु ते। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
आध्यात्मिक విజ్ఞానము అనేది ఏ ఉద్దేశంతో మనం నేర్చుకుంటున్నాం, దాని లక్ష్యం ఏమిటో అతి స్పష్టంగా మనకు తెలిస్తే తప్ప ఈ దీక్షల యొక్క రహస్యం మనకి అర్థం కాదు. రకరకాలైనటువంటి అవగాహనలు, రకరకాలైనటువంటి విమర్శలు ఆధ్యాత్మికత మీద ఉన్నాయి. ఏదన్నా మనం ఇక్కడ నేర్చుకుంటున్నది ఏంటి అంటే పరిణామ క్రమాన్ని మన చేతిలోకి తీసుకోవటం. ఆధ్యాత్మికత అంటే సింపుల్ ఒక లైన్ డెఫినిషన్, పరిణామ క్రమాన్ని మన చేతిలోకి తీసుకోవటం. మరి పరిణామ క్రమాన్ని మన చేతిలోకి తీసుకోవటానికి ప్రకృతి దాన్ని 7 వర్గాలుగా విభజించింది. అందువల్ల మనకి 7 భూమికలు ఉన్నాయి, 7 దీక్షలు ఉన్నాయి, 7 కేంద్రాలు ఉన్నాయి, 7 రంగులు ఉన్నాయి, సప్త ఋషులు ఉన్నారు, సప్త సముద్రాలు ఉన్నారు. అన్నీ 7 7గా ఉండటానికి కారణం ఏమిటి అంటే మన యొక్క పరిణామక్రమము, మానవ జాతి యొక్క పరిణామక్రమము 7గా విభజింపబడింది. కానీ పృథ్వీ మీద ఉన్నటువంటి జీవకోటి యొక్క పరిణామక్రమము 12గా విభజింపబడింది. అక్కడ గందరగోళాన్ని మనం కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తప్ప ఈ దీక్షా విధానాలు, మనం చేస్తున్నటువంటి సాధనల యొక్క అంతరార్థం మనకి బోధపడదు. ఓ పెన్ను కొనుక్కునే ముందు దాన్ని మనం ఉపయోగించుకుంటాం ఉపయోగించుకోమని ఆలోచిస్తాం, పనికిరాంది కొనం మన దగ్గర డబ్బుందని. ఓ సైకిల్ కొనాలన్నా, ఓ స్కూటర్ కొనాలన్నా, ఏదైనా ఒక వస్తువుని మనం కొనాలంటే దాన్ని ఉపయోగించకుండా కొనం. కొంటే ఏమంటాం అండి? మూర్ఖుడు అంటాం. మరి ఆధ్యాత్మిక సాధనల యొక్క రహస్యాన్ని తెలుసుకోకుండా, వాటిని ఎందుకు చేస్తున్నాము, అవి ఎందుకు ఉపయోగపడతాయో తెలుసుకోకుండా ఒక విశాల మానవ సముదాయము ఆధ్యాత్మిక సాధనలు చేస్తోంది. చేయటమే కాకుండా ఆధ్యాత్మికతకి కేంద్ర బిందువు అవ్వాల్సినటువంటి దేవాలయాలను, దానికి తప్ప మిగతా వాటికి ఉపయోగించుకుంటుంది. చేత మనం ఇక్కడ చేసేటటువంటి ప్రయత్నాలు 2 ఉన్నాయి. ఒకటి ఏంటి, ఆధ్యాత్మికతను పరిణామక్రమంతో జోడించుకుని పరిణామక్రమములో మన పాత్ర, పరిణామక్రమంలో మనం ఏం చేయాలి అనేది నిర్ణయించుకోవటానికి తగిన సాధన సంపత్తిని ప్రోధి చేసుకుంటూ ఈ సాధన సంపత్తి మాత్రమే ఉండవలసినటువంటి దేవాలయాలను దోషభూయిష్టంగా ఉంచకుండా దేవాలయాలలో జరగవలసినటువంటి కార్యక్రమాలు ఇవి అని తెలియజేయాలి. అంటే అలాంటి దేవాలయాలు మనం నిర్మించాలి. ఇప్పుడున్నటువంటి దేవాలయాల్లో మీరు దీన్ని తీసుకొచ్చి పెట్టలేరు. ఇంచేతంటే అసలు ఆ దేవాలయ సంఘటన, ఆ దేవాలయ స్ట్రక్చర్ నిర్మాణమే అననుకూలంగా ఉంటుంది ఈ విధమైనటువంటి పరిణామ క్రమాన్ని తెలుపటానికి. అంచేత దీన్ని తిరిగి 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 మళ్ళీ మీరు మనస్సులో గుర్తుంచుకోండి. మీరు ఆధ్యాత్మిక సాధకులు అయి ఉంటే ఓ క్లీం అనేసి ఓం అనేసి అనుగ్రహ మాలా మంత్రం జపం చేస్తే ఎందుకు పనికిరాదు. ఇది ఎందుకు పనికిరాదు. ఇది ఎప్పుడు పనికి వస్తుంది? వాటిని ఉపయోగించుకోగలిగితే. ఉపయోగించుకోకపోతే అది పెట్టుకునే లాభం? ఇప్పుడు శ్రీకరమూర్తి లేడు, నా షేపులు మారుతున్నాయి, ఏది గీయలేకపోతున్నా కంప్యూటర్లో, పెట్టుకుని కూర్చున్నాను. అది రోజు టుక్ 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 అంటున్నాను. ఏం టుక్ 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 అంటున్నాను అంతే. అది అనుకున్న పరిణామాలు ఫలితాలు రావటం లే రావటం లేదని నాకు ఎందుకు తెలుసు? దేనికోసం దాన్ని ఉపయోగించుకోవాలో, దాన్ని ఉపయోగించున్నటువంటి వ్యక్తి ఉపయోగించుకుని ఏ ఫలితాలు తీసుకొచ్చాడో తెలుసు కనుక అంతే కదా. అదే ఆధ్యాత్మికతలో కూడా మీరు ఉపయోగించుకోండి. ఋషుల యొక్క జీవిత చరిత్రలు, ఋషుల యొక్క జీవిత విధానాలు మనకి ఆదర్శాలు. దానికంటే తక్కువ స్థాయిలో మీరు ఆధ్యాత్మిక వ్యక్తులు అవుదాము అనుకుంటే అవ్వరు. అదొక్కటే గోల్. సైంటిస్ట్ అవ్వాలి అంటే మీరు సైన్స్ బట్టి కొడితే లాభంలే. ఒక్క భారతదేశంలో భారతీయుడి పేరు నోబెల్ ప్రైజ్ విన్నర్స్లో మనకు కనిపించదు. కానీ కోట్లు కోట్లు మనం తగలేస్తాం రీసెర్చ్కి, కోట్లు కోట్లు రూపాయలు మనం బీఎస్సీ గ్రాడ్యుయేట్స్కి పెడుతున్నాం. మా కాలేజీలోనే కొన్ని లక్షల రూపాయల కెమికల్స్ ప్రతి సంవత్సరం సింకులో పారబోస్తాం మా కాలేజీలోనే. మిగతా చోట్ల సంగతి మీరు ఊహించుకోండి. అంటే ఎన్ని కోట్ల కోట్ల రూపాయలు మీరు ఉపయోగించుకుంటూ ఏం సైంటిస్టులను తయారు చేస్తున్నాం మనం? అసలు సైన్స్ అంటే ఏంటో తెలియని వాళ్ళని తయారు చేస్తున్నామని నా నమ్మకం, గాఢమైనటువంటి నమ్మకం. ఏంటి అంటే ఈనాడు సైన్స్ గ్రాడ్యుయేట్స్కి సైన్స్ అంటే ఏంటో తెలీదు. ఏం తెలుసు? వాళ్ళు బట్టి కొడతారు, బట్టి కొట్టినటువంటి ఫార్ములాలు కాగితం మీద పెడతారు. వాళ్ళు కరెక్ట్గా బట్టి కొట్టారా లేదా అన్నదానికి మార్కులు వేస్తాం. కానీ ఆ సూత్రాలను ఉపయోగించుకోగలుగుతున్నారా లేదా? ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు ఖచ్చితంగా సైన్స్లో డెవలప్మెంట్ కనిపిస్తూనే ఉందిగా. విదేశాలలో అందరూ సైంటిస్ట్ అని నేను అంటలే. విదేశాల్లో ఉన్న ప్రతి వాడికి అంత అద్భుతమైనటువంటి మేధస్సు ఉందని నేను అంటలే. కానీ అసలు సైన్స్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసున్న వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళు చంద్రమండలంలోకి వెళ్ళిపోతున్నారు, కుజగ్రహంలోకి వెళ్ళిపోతున్నారు, శుక్రగ్రహం వరకు పంపించేయగలుగుతున్నారు స్పుట్నిక్స్ని, రాకెట్స్ని, వాటిని, రకరకాలైనటువంటి ఆధునిక పరికరాలు, ఈ ఇంటర్నెట్, వెబ్, కంప్యూటరు. ఏ ఇండియాలో ఎందుకు డెవలప్ కాలే, ఎందుకు డెవలప్ కాలేదు అనే దానికే ఒక విచిత్రమైనటువంటి ఆవేదన ఋషుల్లో ఉంది. విదేశీయులు కూడా గాభరా పడిపోయి ఊహ కందనటువంటి అద్భుతమైనటువంటి వేద విజ్ఞానము మన దగ్గర ఉన్నది. ఆ వేద విజ్ఞానాన్ని కేవలం రెండు మూడు మాటలు నేర్చుకున్నటువంటి వ్యక్తులు ఆ విదేశాలకి వెళ్ళి అద్భుతమైనటువంటి భౌతిక ప్రగతిని సాధించగలుగుతున్నారు. ఇంతగా యోగా పేరుతో తప్పు చెప్తున్నారంటనే. వాళ్ళు చెప్తున్నది వేదాల్లో చెప్పినటువంటివే, ఆ విధానాలే చెప్తున్నారు. కానీ పరిపూర్ణత లేదు వాళ్ళకు కూడా. పరిపూర్ణత ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు పరిపూర్ణత్వం వైపు మానవ జాతిని తీసుకెళ్ళదలుచుకుంటే వాళ్ళకి వాళ్ళ దేశాల్లోనే గుర్తింపు లేదు, గౌరవము లేదు. దాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇది మనం సాధించాలి. అంతే తప్ప ఇక్కడ కూర్చుని రెండు మూడు సార్లు ఓం భూర్ భువస్వ క్లీం హ్రీం శ్రీం హం ఫట్ అంటే ఏం లాభం లేదు. మారాలి. మీరు ఏ క్షణం నుంచి మారుతారు? ఎంబీబీఎస్ క్లాసులో ఎంటర్ అయిన మరుక్షణం నుంచి వాళ్ళు డాక్టరే. డాక్టర్ అని పిలుస్తాం మనం, బ్రాకెట్స్లో పెడతాం. కానీ వాళ్ళు డాక్టర్ అవుతాడు కదా గ్యారంటీగా. అలాగే మీరు ఋషులే, అందులో డౌట్ ఏం లేదు. కానీ ఆ ఋషిమయ జీవితము జీవిస్తాము అనేటటువంటి నిర్ణయమే దీక్ష. ఇంచేత దీక్ష ఎవడు ఇవ్వడు మీకు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. దీక్ష ఎప్పుడు కూడా కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇస్తారు. దాన్నే దీక్షాంత సమారోహము, కాన్వకేషన్ అంటాం. డిగ్రీ బీఎస్సీ డిగ్రీ ఎప్పుడు ఇస్తారు? పరీక్ష ముందు ఇస్తారా? పరీక్షల్లో మీరు పాస్ అయిపోయిన తర్వాత, మీరు ఏ గ్రేడ్లో పాస్ అయ్యారో అవంతా తెలిసిన తర్వాత కలిపి ఒక సమారోహంగా, ఓ ఉత్సవంగా, ఒక పండుగగా జరుపుకుంటారు అని చెప్పి ఈ దీక్షలో ఒక పండుగగా మారాలి. అంతేప దీక్ష మీరు స్వీకరించుకుని మేము ఆ స్థాయిలో గొప్పవాళ్ళం అవుతాము. మరి మీకు పరీక్ష పెట్టేదెవరు? మీకు సిలబస్ చెప్పేదెవరు? సిలబస్ మనకి ఎలా తెలుస్తుంది? మనం కనుక కాస్త కళ్ళు తెరుచుకుని మనం ఉన్న చోటనే దాన్ని గమనించుకోగలిగితే, మీరు ఎక్కడున్నారో అక్కడే ఎగ్జామినరు ఉన్నాడు, క్వశ్చన్ పేపర్ ఉంది, స్టూడెంటు ఉన్నాడు, రిజల్ట్ కూడా ఎప్పుడో కాదు ఆ క్షణంలోనే అవుట్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడో మీరు ఆలోచించి వెయిట్ చేయక్కలే, ప్రతి క్షణము కూడా మీకు పరీక్షే. అది మీరు జ్ఞప్తికుంచుకోండి. అంతే తప్ప ఆషామాషిగా కనుక మీరు ఈ వ్యవహారంలో తల దూరుస్తే మళ్ళీ మనం కూడా ఒక పెద్ద ఫార్స్కి జన్మ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అది జరగనివ్వకుండా కాపాడుకోండి. ఎలాగో జరగనివ్వను, నేను చూస్తూనే ఉంటాను దాన్ని. ఎక్కడ బాధయ్యాలో అక్కడ బాధిస్తూ ఉంటా, కానీ కేవలం నా మీదే ఆధారపడకండి. మీరు మీరు కూడా చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. వేద విజ్ఞానము ఖచ్చితంగా తిరిగి భూమి మీద అవతరించినది. పాస్ట్ టెన్స్ యూజ్ చేశాను నేను, జాగ్రత్తగా గమనించుకోండి. రాబోతోన్నది కాదు, వచ్చేసినది. ఓ పుస్తకం రాయాలనుకుంటాడు ఒక నావలిస్ట్. వాడు కాగితం మీద పెన్ను పెట్టకముందే పుస్తకం అంతా వాడి మనసులో ఉంటుంది, లేకపోతే వాడు రచన మొదలెట్టలేడు. ఒక చాప్టర్ తర్వాత ఒక చాప్టర్ ఎవడు రాయడు నవల రాయాలంటే. తెలుసు కదా మీకు, సినిమా మీరు చూడటానికి వెళ్ళకముందే సినిమాలో ఉన్నటువంటి ప్రతి సంఘటన కూడా రీలు బద్ధమై ఆ ప్రొజెక్టర్ ముందు ఉంది. మళ్ళీ మీరు మొదటి నుంచి చూస్తారు, అది వేరే విషయం. అలాగే వేద విజ్ఞానము భూమి మీద అవతరించింది తన పరిపూర్ణమైనటువంటి విస్తృతమైనటువంటి శక్తితో. ఆ విస్తృతమైనటువంటి శక్తితో అవతరించినటువంటి వేద విజ్ఞానాన్ని మీరు దర్శించగలగాలి. ఆ దర్శించటానికే వేద విజ్ఞానం యొక్క మొత్తము విస్తృతిని మనం ఓం అనేటటువంటి అక్షరంతో సూచించుకుంటున్నాం. ఆ ఊ మా. ఈ ఆవు మాలలో మనం చెప్తున్నది ఏంటి? అక్కడ జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ. ఈ జాగ్రత్త అవస్థనే క్లీం సాధన అంటాం, స్వప్నావస్థనే శ్రీం సాధన అంటాం. నిద్ర సుషుప్తి స్థితినే హ్రీం సాధన అంటాం. అంచేత ఆ ఓంకారమే దేనిగా మారుతుంది? హ్రీం, శ్రీం, క్లీంగా మారుతుంది. ఇందుకు ముందు హ్రీం పెట్టాం, మనకి జాగ్రత్త అవస్థ ముందు వస్తే ప్రకృతిలో సుషుప్తి ముందు వస్తుంది. సుషుప్తి నుంచి స్వప్నస్థితిలోకి దిగుతాం, స్వప్నస్థితిలోంచి జాగ్రత్త అవస్థలోకి దిగుతాం మనం. ఈ గమనాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందుకే 15వ అధ్యాయంలో భగవద్గీతలో తల్లకిందురైనటువంటి చెట్టును చూపిస్తారు. మన జీవితాలు కూడా శీర్షాసనం వేయాలి. మీ యొక్క ప్రాముఖ్యత భౌతిక జగత్తులో 0 అవ్వాలి, సూక్ష్మ జగత్తులో కొంచెం పెరగాలి, నిద్రాస్థితిలో పరిపూర్ణత్వం రావాలి, ఆ స్థితికి ఎదగాలి. కానీ మన జీవితాల యొక్క గందరగోళం ఎలా ఉంది? భౌతిక స్థితిలో వచ్చేటటువంటి మార్పులకి ఆధ్యాత్మికకి లింక్ పెట్టుకుంటున్నాం. లింక్ పెట్టుకోక్కర్లేదు అని చెప్తోంది ఆధ్యాత్మికత. మరోతే భౌతిక జీవితంలో ఇంత కష్టమయంగా జీవించాల్సిందే? నా జీవించరు మీరు, ఎందుకు జీవిస్తారు కష్టమయంగా? వేళ్ళు గట్టిగా ఉంటే, వేళ్లకి భూమిలోంచి శక్తి అందుతూ ఉంటే పైన ఉన్నటువంటి చెట్టు పచ్చగానే ఉంటుంది, ప్రతి ఆకు పచ్చగానే ఉంటుంది, ఏ ఆకు ఎండిపోదు. ఆకు ఎండిపోయిందంటే అర్థం ఏంటన్నమాట? ఆ ఆకుకి సంబంధించినటువంటి వేరు భూమి లోపల నశించింది అని అర్థం. అంచేత మన నిద్రాస్థితిలో కనుక ఈ భౌతిక జగత్తుకి ఇచ్చేటటువంటి వేళ్లని సమానంగా చూసుకోగలిగితే భౌతిక జగత్తులో అసలు మీ కష్టాలు ఎందుకు ఉంటాయి? కానీ మీరు కావాలని కష్టాలు ఆహ్వానం చేస్తే, బీఎస్సీ చదువుతున్నాడు స్టూడెంట్, కాలేజీకి వెళ్తాడు వస్తాడు బాగానే ఉంటుంది, కానీ సంవత్సరం పూర్తయ్యాక వాడు ఒక కష్టం ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాడు పరీక్షలు అనేటటువంటి కష్టాన్ని, అది కష్టాన్ని ఎదుర్కోవాలని వాడికి తెలియదా? బీఎస్సీలో జాయిన్ అయ్యాడు అంటేనే అర్థం నువ్వు ఖచ్చితంగా ఆ కష్టాలను ఎదుర్కోవాలని. అలాంటి కష్టాలే వస్తాయి సాధకుడికి, వాడు ఆహ్వానించుకున్నటువంటి కష్టాలు, వాడు అర్థం చేసుకునేటటువంటి కష్టాలు మాత్రమే వస్తాయి, మిగతావి రావు వాడికి. అంచేత సాధకుడి జీవితంలో కష్టాలు ఉంటాయా ఉండవా అంటే మామూలు వ్యక్తి కంటే ఖచ్చితంగా వాడి జీవితాల్లో పరీక్షలు ఎక్కువ ఉంటాయి. చదువుకునే కుర్రాడికి పరీక్షలు ఉంటాయి, కానీ చదువు మానేసిన వాడికి ఏముంటుంది? అంతా హాయిగానే ఉంటుంది. అంచేత చదువు మానేసిన వాడిని చూసి చదువుకుంటున్నటువంటి వ్యక్తి ఈర్ష్యపడ్డాడనుకో, వాడి ఈర్ష్యకి అర్థం లేదు, వాడు చాలా ఆనందంగా ఉన్నారు. ఓహో ఎంత ఆనందంగా ఉన్నారో మాస్టర్ అంటే, సరే మంచిది బాబు నువ్వు చదువు మానే, నువ్వు అంత ఆనందంగానే ఉంటావు అని అది అవగాహన ఉంచుకోండి. అనేక రకాలైనటువంటి మళ్ళీ మళ్ళీ తిరిగి మీకు ఇవే అనుమానాలు వస్తూ ఉంటాయి, కనుక చెప్తున్నాను ఇవి. సుఖంగా ఏమి ఉండదు, కానీ ఆనందంగా మాత్రం ఉంటుంది. ఇంచేత పరిణామ క్రమాన్ని అర్థం చేసుకుని మీ జీవిత విధానాన్ని మీదైనటువంటి రీతిలో మీరు మలుచుకోవచ్చు. మళ్ళీ ఆ మాటని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మీదైనటువంటి రీతిలో. ఋషులు చెప్పినటువంటి రీతిలో మీరు మలుచుకోరు. ఒకసారి ఆ సత్యాలు మీకు అర్థమైపోతే, ఒకసారి మీరు ఆ స్థితికి ఎదిగిపోతే, మళ్ళీ మీకు కంప్లీట్ స్వేచ్ఛే. మీరు ఇలాగే జీవించాలి అనే రూల్ ఏం లేదు. మీరు ఎలా జీవించాలి, ఏ విధంగా జీవించాలి అనేటటువంటి నిర్ణయం కూడా పరిపూర్ణముగా మీ మీదనే ఉంటుంది. ఈ అవగాహనతో మనసులో ఉంచుకుని భౌతిక జగత్తులో మనం ఎలా జీవించాలి అనేటటువంటి దాన్ని క్లీమ్ బీజ సాధనలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. భౌతిక జగత్తులో అంటే జాగ్రత్త అవస్థలో, జాగ్రత్త అవస్థలో మన జీవితము 5 ఇంద్రియాలకి లొంగిపోయి ఉంటుంది. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. పైనుంచి కిందకు వస్తున్నాం మనం. శబ్దము నుంచి స్పర్శ, స్పర్శ నుంచి రూపము, రూపము నుంచి రుచి, రుచి నుంచి గంధము. సాధన రివర్స్ గేర్లో వెళ్ళాలి కదా, కింద నుంచి పైకి ఎక్కుతాం మనం. కానీ ఈ సాధన పరిపూర్ణత్వం కాదు. ఈ సాధన మనం ఏం చేసినా ఎక్కడ చేసుకుంటున్నాం? భౌతిక జగత్తులో జాగ్రత్త అవస్థలో చేసుకుంటున్నాం. కానీ మన లక్ష్యం ఏంటి? ఇటు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, ఈ మూడింటిని దాటి వెళ్ళిపోవాలి. శివం, శాంతం, అద్వైతం, చతుర్థం అంటాడు వేదాలలో ఈ స్థాయిని. శివం మంగళకరముగా మన భౌతిక జీవితం ఉండాలి. మనకి మంగళం జరగాలి, మంచి జరగాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా మంచి జరగాలి. శివం. శాంతం, సూక్ష్మ జగత్తులో ఆవేశాలు అవి వస్తూ ఉంటాయి కదా, అవేమీ లేకుండా శాంతంగా ఉండాలి సూక్ష్మ జగత్తులోని మనస్థితి. కారణ జగత్తులో గాఢ నిద్రలో అద్వైతం, ఎవడూ లేడు అక్కడ, నువ్వు తప్ప, నిద్రపోయేవాడు తప్ప, మిగతా వాళ్ళ యొక్క ఉనికి ఏమీ తెలియదు, అద్వైతం. ఇది కాకుండా చతుర్థం, నాలుగో స్థితి ఒకటి ఉంది, తురీయ స్థితి ఒకటి ఉన్నది. అక్కడ ఈ వేద విజ్ఞానం మొదలవుతుంది. ఇంచేత మనం ఈ క్లీం అనుకోండి, హ్రీం అనుకోండి, ఏదైనా అనుకోండి, అది వేద విజ్ఞానం మాత్రం కాదు. వేద విజ్ఞానానికి నిచ్చెలను మాత్రమే, అది కూడా మనం గమనించుకోవాలి. అంచేత వేదమైన పుస్తకాలు చదివేసి, విశ్వకర్మ సూక్తాలను వినేసి, వేద మంత్రాలను సస్వరంగా మీరు పాటించగలగటం వల్ల మీకు ఆ చతుర్థం తురియ స్థితి వస్తుంది అంటే రాదు. ఎందుకు రాదో, ఈ వేదాలు చదువుతున్న పండితులను చూస్తూ ఉంటే మనకి తెలుస్తూనే ఉంటుంది కదా. అనంతపూర్లో నేను పోస్ట్ డాక్టరల్ వర్క్ చేస్తున్నప్పుడు తిరుపతి నుంచి శ్రీం సాధన, శ్రీ సూక్తము సస్వరంగా చదివినటువంటి 15-16 మంది పిల్లలు వచ్చారు. చాలా అద్భుతంగా ఉంది వర్చస్సు వాళ్ళది అంతా. వచ్చి మేము శ్రీ సూక్తం చదువుతా ఉన్నారు. నేను అప్పుడే ఎక్కడికో వెళ్ళబోతున్నాను, నేను విసిగేసింది నాకు. కానీ మరి శ్రీ సూక్తం అనేసరికల్లా న్యాచురల్గా లొంగిపోతాం కదా, సరే చదవండి అన్నా. చాలా అందంగా చదివారు. ఆ స్వరం, ఆ గొంతుక ఇప్పటికీ నేను మర్చిపోలేను. 15-16 మంది ఉన్నట్టున్నారు, అంతా స్వరబద్ధంగా లయబద్ధంగా. తర్వాత వాళ్ళు అడిగిన దాన్ని చూస్తే నాకు ఆ స్వరం మీద ఆ వేదమంత్రాల మీద డౌట్ వచ్చింది ఆ రోజు. ఇప్పుడు డౌట్ లేదనుకోండి, ఆ రోజు వచ్చింది డౌట్. ఇంత అద్భుతంగా శ్రీసూక్తం చదువుకునేవాళ్ళు అడుక్కోవలసినటువంటి అవసరం వచ్చింది. ఆ ప్రశ్నకి జవాబు మీకు ఈ సాధనలో దొరుకుతుంది. మీరు చతుర్థ స్థితికి వెళితే ఆ శ్రీసూక్తాలు పనిచేస్తాయి తప్ప ఎలక్ట్రిక్ కరెంట్ మీరు పెట్టుకోకుండా, ఎలక్ట్రిసిటీ కరెంట్కి సప్లై ఇవ్వకుండా మీటర్లు తెచ్చిపెట్టేసుకుని, మీరు ఫ్రిడ్జ్లు తెచ్చిపెట్టేసుకుని, అన్ని రకాల ఎలక్ట్రికల్ అప్లయన్స్ ఇంట్లో నింపేసుకున్నారనుకోండి, కానీ ఏంటిట వాడు ఫ్యూజ్ పిక్కుపోయాడు కరెంటు బిల్ కట్టలేదని, ఆన్ చేసుకోండి మీ మెషిన్లని. చతుర్థ స్థితి మీరు అది గుర్తుంచుకోండి. ఈ ఆధ్యాత్మిక సాధన పరిణామక్రమం మీ జీవితాల్లో ప్రతిబింబించాలి అంటే, ఆ శక్తి మీ జీవితాలలో దిగాలి అంటే, మీ యొక్క మానసిక స్థితి ఈ మూడు అవస్థల్ని దాటాలి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థల్ని దాటాలి. కానీ దాటకముందే ఆ ఫలితాలు మీకు కనిపించడం మొదలెడతాయి. దానికి ఆశ్చర్యం ఉంది, గుంటూరు స్టేషన్ రాకముందే గుంటూరు గురించి అవగాహన ఉన్న వాళ్ళకి ఆ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకో అది దొరికింది, ఆ బోర్డు ఉంది, ఈ డిజైన్ ఉంది, ఇది అంతా ల్యాండ్ మార్క్స్, ఇది ఖచ్చితంగా మనం గుంటూరుకి దగ్గర పడ్డామని. అలాగా ఆ అద్వైత స్థితిని దాటి చతుర్థ స్థితికి మీరు వెళ్ళక ముందే దాని యొక్క ఫలితాలు మీకు లభిస్తాయి, లభించమంటలే. కానీ పరిపూర్ణత రానంత వరకు, మీరు ఆ స్థితికి వెళ్ళనంత వరకు మీరు నిలదొక్కుకోలేరు. మళ్ళీ మళ్ళీ మనం ఏమంటుంటాం, డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం, మళ్ళీ మళ్ళీ మనం కిందకి వచ్చేస్తూ ఉంటాం. దీన్ని చాలా జాగ్రత్తగా మీరు మనసులో ఉంచుకోండి. దాని తర్వాత దీక్ష అంటే నిర్వచనం చెప్పాను నేను మీకు, దీన్ని మర్చిపోకండి. ఇప్పుడు కూడా దీక్ష అంటే పరిణామక్రమాన్ని అర్థము చేసుకుని, పరిణామక్రమాన్ని తన చేతిలోకి తీసుకుని, మిగతా వాళ్ళందరికీ కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టేటటువంటి పరిణామక్రమాన్ని కొన్ని సంవత్సరాల్లోకి కుదించుకోగలిగేటటువంటి అద్భుతమైనటువంటి సాధనా విధానం. అంచేత పరిణామక్రమంలో మీరు స్పీడ్గా ముందుకు వెళ్తున్నప్పుడు న్యాచురల్లీ మీ యొక్క లక్ష్యాలు, మీ యొక్క గమ్యాలు సాధారణ మానవ జాతి కంటే వేరుగా ఉంటాయి. అంచేత వాళ్ళతో మీరు పోల్చుకున్నారనుకోండి మరి మీకు నచ్చదు. వాళ్ళ పద్ధతి వేరు, వాళ్ళ జీవిత విధానం వేరు. మీరు ఖచ్చితంగా అలౌకికమైనటువంటి వ్యక్తులే, ఈ లౌకిక జగత్తుకి సంబంధించినటువంటి వ్యక్తులు కారు. అది మీరు మనసులో పెట్టుకుంటే చాలా క్రిటిసిజమ్స్, చాలామంది మీ మీద వేసేటటువంటి నిందలు, ఆరోపణలని మీరు పట్టించుకోరు. లేకపోతే పట్టించుకోవటం మొదలెట్టాల్సి వస్తుంది. పట్టించుకుంటే కింద పడిపోతాం. దీన్ని మనసులోకి పెట్టుకుని ఈ క్లీన్ బీజ సాధన, జాగ్రత్త అవస్థలో మనం ఎలా జీవించాలో భగవద్గీత మనకి 6 అధ్యాయాల్లో చెప్తుంది. 6 అధ్యాయము పరిపూర్ణమైనటువంటి సాధనా విధానాన్ని ఇచ్చిస్తుంది. 1, 2, 3, 4, 5 ఈ 5 ఇంద్రియాలను, ఈ 5 తత్వాలను మనం ఎలాగ మౌళ్ళు చేసుకోవాలో, దేనికి మౌళ్ళు చేసుకోవాలి, పరిణామక్రమాన్ని అర్థం చేసుకోవటానికి, మన జీవితాలను ఇతరుల మీద ఆధారపడకుండా మన చేతిలోకి తీసుకోవటానికి కావలసినటువంటి మార్గదర్శక సూత్రాలను ఇస్తుంది. దాన్ని మనం డిస్కస్ చేసుకుంటున్నాం. కానీ 6 అధ్యాయం ఏంటి, టోటాలిటీ, ఈ మొత్తము క్లీమ్ సాధన యొక్క పరిపూర్ణమైనటువంటి రహస్యాలు మీకు అందజేస్తుంది. అందజేయటంలో నిన్నటి వరకు మనం ఏం చదువుకున్నాం, సన్యాసము, యోగము, వీటి రెండింటికి మధ్య పూర్వకాలంలో ఉన్నటువంటి తేడాలు చదువుకున్నాం. ఇప్పుడు అసలు యోగికి సన్యాసికి తేడా వాడికి తెలియదు. సన్యాసి అనేవాడు అన్నీ వదిలేసుకుంటాడు, యోగి అనేవాడు అన్నీ చేస్తాడు కానీ కర్మఫలాన్ని వదిలేస్తాడు. అది తేడా. అలాంటి వ్యక్తులు అసలు ఇప్పుడు 2 రకాలు లేరు, ఇటు కరెక్ట్ సన్యాసులు లేరు, ఇటు కరెక్ట్ యోగులు లేరు. అంటే సంఖ్యా ప్రకారం ఓ శుద్ధి సాయి, ఓ సత్యసాయి అని మనము మన పరిగణనలోకి తీసుకోం. వాళ్ళు సాధకులు కారు, వాళ్ళు వాళ్ళు ముక్తస్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఈ ఆరోపణ మనం చేయలేము. వాళ్ళు వాళ్ళు వేరు. కారణ జన్ములు మహాత్ముల్ని మనము మన పరిధిలోకి తీసుకోవటం లే. అంచేత శుద్ధి సాయి యోగి కాడా తెలీదు, శుద్ధి సాయి సన్యాసి కాదా తెలీదు. దాని గురించి మనం చర్చించుకోవటం లే. సాధకులు, ఖచ్చితమైనటువంటి సాధకులు ఎందుకు లేరు అంటే ఈ విషయాన్ని మర్చిపోతున్నాం. ఒక సన్యాసి అయినా ఒక యోగి అయినా వాడి ఉద్దేశం ఏంటి, ఈ జీవితం యొక్క పరిమాణము, పరిణామము, క్వాంటిటీ, క్వాలిటీ దేని కొరకు? దీనికి మొట్టమొదటి ఫార్ములా భగవద్గీత ఏం చెప్తుంది అంటే, నువ్వు ఎక్కడ ఉన్నావో అంతకంటే మంచి ప్లేస్లో నువ్వు ఉండలేవు. దట్ ఈజ్ ది బెస్ట్. అంతకంటే అద్భుతమైనటువంటి స్థలము నీకు సాధనకి దొరకదు. అంతకంటే బెస్ట్ ప్లేస్కి నువ్వు వెళ్ళాలనుకున్నావు అనుకో, ఖచ్చితంగా నువ్వు సాధకుడివి కావు. అందరూ తీర్థయాత్రలకు వెళ్తున్నాను కనుక నీకు వీలు లేకపోయినా వెళ్ళిపోతే తప్పు, వీలుంటే వెళ్ళకపోతే అది తప్పే. వీలుందా లేదా తెలీదు, అది మీరు నిర్ణయించుకోవాలి. అంచేత ప్రతి చోట కూడా దీన్ని అసిధారావ్రతం అంటాం, అంటే కత్తి మీద సాము లాంటిది. చెప్పలేము సెలవు పెట్టి వచ్చేయవచ్చా, రావచ్చు. సెలవు పెట్టవచ్చా పెట్టకూడదా తెలీదు. ఇంతకీ ఏది రైటు? అదే అర్జునుడికి కూడా నిరంతరము కన్ఫ్యూజను, నిరంతరము కన్ఫ్యూజను. మొత్తం భగవద్గీతలో పాపం ఎన్నిసార్లు చెప్తాడో, తిరిగి తిరిగి నువ్వు రెండూ చెప్తావు కృష్ణ, రెండూ చెప్పకు. నువ్వు ఏదో ఒకటి చెప్పు. నువ్వు ఏదో ఒకటి చెప్పిస్తే నేను చేసేస్తా, ఎలా చెప్తాం ఒకటి? ప్రతి వ్యక్తికి ఆ రోజు నియమాలు మారిపోతూ ఉంటాయి. కాలేజీకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, సీఎల్ పెట్టేయచ్చు. పరీక్ష రోజులో సీఎల్ పెట్టాడు అనుకో, పెట్టొచ్చా పెట్టకూడదా, వాడికి పెట్టే హక్కు ఉంది. కానీ పరీక్ష ఉంది ఆ రోజు, ఆ రోజు నువ్వు సీఎల్ పెడితే మరి ఆ రోజు పరీక్ష ఉందా లేదా ఆవిడ చెప్తాడు. మీకు మీ పరిణామ క్రమం తెలిస్తే తప్ప మీరు డిసైడ్ చేసుకోలేరు, మీ టైం టేబుల్ తెలియాలి కదా. అది మనకి వచ్చినటువంటి చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. టైం టేబుల్స్ ఉన్నాయి, సైక్లిక్ ప్రాసెస్ ఉన్నాయి. ఆ విద్యను మనం మర్చిపోయాం. ప్రతిరోజు యజ్ఞం చేసేటప్పుడు టైం టేబుల్ చెప్పుకుంటాం. ఎక్కడి నుంచి మనం అందుతాం? మహావిష్ణు రాజ్ఞేయ ప్రవృత మానస అర్జ బ్రాహ్మణ ద్వితీయ పరార్థే. ఏ ద్వితీయ పరార్థే తెలీదు. దాని తర్వాత శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమచరణే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే ఆర్యావర్తాయకాంతర్గత ఫలానా ఫలానా దేశే. ఇక్కడక్కడ మనం ఎక్కడున్నామో అక్కడ చెప్పుకుంటాం. ఈ టైమ్ అండ్ స్పేస్ కంటిన్యూ, మనం ఎక్కడి నుంచి టైం టేబుల్ లాగుతున్నామో తెలియదు. మరి పరిణామక్రమం అంటే ఇదంతా తెలియాలి, ఇదంతా మీరు నేర్చుకోవాలి. ఇదంతా మీరు నేర్చుకోకుండా మేము ఆధ్యాత్మిక వ్యక్తులు అంటే కబుర్లు చెప్పటమే అవుతుంది, తప్పదు. అందుకే నేను ముందే చెప్పా, మీరు వచ్చారు ఇరుక్కుపోబోతున్నారు, ఇరుక్కుంటారా ఓకే, నేను చేయగలిగేది ఏం లే, మీతో పాటు నేను కలిసి అవస్థపడతా. కానీ దీనికి తగిన ప్రయత్నం మీరు ఈరోజు చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, ఇవాళ అదేంటో మీరు ఇవాళే మీరు వెతుక్కోవాలి. కానీ ఇది ఎన్నాళ్ళ బట్టి చెప్తున్నాను నేను. శతవరాహ కల్పం అంటే ఏంటి, వైవస్వత మన్వంతరం అంటే ఏంటి, వైవస్వత మన్వంతరం ముందు ఎవడు మనువు, వైవస్వత మన్వంతరం తర్వాత రాబోయేటటువంటి చాక్షుషి మన్వంతరం ఏమిటి, అది తెలిస్తే తప్ప రాత్రిపూట మీరు చేస్తున్నటువంటి దుర్గా సప్తశతికి వాల్యూ లేదు. టైం టేబుల్లో పార్ట్ అది, ఇంకెక్కడా జరగటం లేదు ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు. ఇంత సైంటిఫిక్గా ఎక్కడా జరగటం లేదు. కానీ మీరేం ఉపయోగించుకోగలుగుతున్నారు దాన్ని పట్టుకోండి. మీరు ఈ క్యాంప్కి వచ్చారు కదా, పుస్తకాలు ఉన్నాయి దీనికి సంబంధించి, మీరు వెతికితే దొరుకుతాయి. ఎక్కడున్నాయో చెప్తాను, కానీ ఏం పుస్తకం నేను చెప్పను గ్యారంటీగా. అది కూడా మీ యొక్క సాధనలో భాగమే. మీరు వెతుక్కుంటే అది రావాలి, కానీ నాకెలా వచ్చాయి ఆ పుస్తకాలంతా? 52 సార్లు స్థితి వచ్చింది. మీరు ఈ మంత్రోచ్చారణ చేస్తున్నప్పుడు 52 అక్షరాలు ఉన్నాయి, 52 సార్లు గ్యారంటీగా ఆ పరమశాంతి స్థితి వచ్చింది మీకు. అంచేత మీకు ఆ స్థితి రాకపోవటం అంటూ ఏం లేదు, గమనించుకోవటం లేదు. మీరు అదైనా చేయొచ్చు, ఇదైనా చేయొచ్చు. అప్పుడు బ్లర్ అయిపోయి సౌండ్స్ మాయమైపోతాయి. ఏదైనా లక్ష్యం అదే, ఏదైనా లక్ష్యం ఏంటి అంటే ఈ శబ్దాలు పోవాలి, నిశ్శబ్దంలోకి వెళ్ళాలి. ఇప్పుడు అర్థమైంది కదా, ఆ నిశ్శబ్దాన్ని పట్టుకోండి, అక్షరానికి అక్షరానికి మధ్య ఉన్నటువంటి నిశ్శబ్దాన్ని. ఓం భూ నుంచి భూకి వచ్చారు, మధ్య నిశ్శబ్దం ఉంది, మిస్ అయ్యారు దాన్ని. భూవాహ స్వాహ, వాహ స్వాహకి మధ్య మళ్ళా నిశ్శబ్దం వచ్చింది. పట్టుకోవట్లేకపోతున్నాం మనం, పర్వాలే, పట్టుకోవాలని తెలిసింది కదా. ఎక్కడ చూడాలో చూడవలసిన పాయింట్ అర్థమవుతుంది కదా. హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వ, ప్రతి అక్షర మధ్య గ్యాప్, వరేణ్యం భగో దేవస్య ధీమహి
ధియోయోన ప్రచోదయా హ్రీం శ్రీం క్లీం కైలహ్రీం హసకలహ్రీం సకలహ్రీం శ్రీ ఏకాకి. అది ఏకాకి అంతే, ఏకి కాకి మధ్య ఉన్నటువంటి గ్యాప్ అది అబ్సల్యూట్ యూనిటీ. ఆ గ్యాప్లో అందరూ సమాహితం అయిపోతారు. సంహిత అంటారు వేదంలో దీన్ని. ఆ గ్యాప్ అక్కడే ఉంది, మీలోనే ఉంది. దాన్ని ఎవరిని పట్టుకోమంటే ఏం చెప్తారు? గురువులు మాత్రం అక్కడ ఉంది బాబు చూడు అంటారు. మీకేంటి సౌండ్స్ అర్థమయ్యాయి కానీ నిశ్శబ్దం అర్థం అవటం లే. కానీ ఆ నిశ్శబ్దం లేకపోతే సౌండ్ రాదు. కా నుంచి ఏకి, ఏ నుంచి ఈకి అక్షరాల్లోకి జంప్ చేయగలుగుతాం అంటే నిశ్శబ్దం ఉన్నట్టేగా. నిశ్శబ్దం లేకపోతే ఎలా ఉంటుంది? ఈ స్పీడ్లో క్యాసెట్ రికార్డ్ చేసి ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టండి. ఏమి అది కికి ఏదో అంటుంది అది. మీకు ఇంకా అది ఏం అర్థం కాదు మీకు. అంచేత ఆ నిశ్శబ్దాన్ని పట్టుకుంటే ఎంత పవర్ జనరేట్ అవుతుందో దాని గురించి చెప్తున్నాడు. ఏకాకి యతచిత్తాత్మ నిరాశి రపరిగ్రహ యోగి యుంజీత సతం ఆత్మానం రహస్య స్థిత. మీరు ఏం చేస్తున్నా కూడా ఆ అబ్సల్యూట్ క్వైట్నెస్, అందులోంచి అన్ని క్రియలు బయటకు వస్తాయి. మంత్రమేఖలే, మీరు తిట్టు కూడా తిట్టినా ఆ తిట్టికి తిట్టికి మధ్య గ్యాప్ వస్తుంది రాదా? దాన్ని పట్టుకోవచ్చు అప్పుడు, అది కూడా మంత్రమే అవుతుంది. అంటే ఏం ప్రమాదం లే మంత్రమే చే, కానీ మంత్రం చేస్తే లాభం ఏంటంటే మంచి వాతావరణం ఏర్పడుతుంది అంతకంటే లే. కానీ ప్రిన్సిపల్లో మాత్రం తప్పేమీ లేదు. అంచేత ఎదుటివాడు మాట్లాడుతూ ఉంటే ఎదుటివాడి మాటల్లో ఉన్నటువంటి సైలెన్స్ని పట్టుకోండి. అది రాబోయేటటువంటి ఒకే భాష. అంటే ఒకే భాష వేరే చాలామంది నన్ను అడుగుతారు సంస్కృతం ఇంగ్లీష్ అంటే నేను ఏం చెప్పేది ఇది భాష, దీనికి ఏ భాష పెట్టుకుంటే ఆ భాష పెట్టుకోండి. మీరు మాటల మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఇంగ్లీష్ అయినా జర్మనీ అయినా సంస్కృతం అయినా ఒకటే కాదా? డిఓజి జిఓడి గ్యాప్ ఒకటే, అర్థాలు మారుతాయి. కానీ అర్థాలు మారినా డాగ్ అన్నా గాడ్ అన్నా ఏం పర్వాలే. ఎంతవరకు ఏకాకి డిఓ డి నుంచి ఓకి ఎలా జంప్ అయ్యాం? మీరు ఆ సౌండ్లో ఆ మార్పు ఎలా వచ్చింది? అంత అద్భుతమైనటువంటి ప్రక్రియ మనం గమనించుకోవటంలే. ఎంతకంటే వెళ్ళే అదే ఇక్కడ మీకు నేర్పించి చావగొట్టి చెవులు మూసి మిమ్మల్ని తీసుకెళ్లేదు ఆ నిశ్శబ్దంలోకే వెళ్తారు గ్యారంటీగా. మీరు కొంచెం ఎక్కువ సహకరించాలి నాకు. ఇంకా ఇవాళ పొద్దున్న నేను మిమ్మల్ని వాయించాలి ఎక్కువ సాధనకి. మిల్లిమిల్లిగా వాయించాలి కదా, ఒకేసారి వాయించేస్తే పారిపోతారు. రుచి చూపించి వాయిస్తే అంచేత డిఓజి జిఓడి ఈ అక్షరాలైనా వేద మంత్రాలైనా ఆ నుంచి ఊలోకి వెళ్ళారు, ఊలోంచి అద్భుతమైనటువంటి మంత్రం ఎందుకైంది అంటే దిగిపోతున్నారు మీరు ఆ పరమశాంతంలోకి. దిగండి. శ్రీ క్లీం ఊం ఐం అన్ని బీజాక్షరాలు మకారంతోనే ఎండ్ అవుతాయి. ఎందుకు ఎండ్ అవుతాయంటే అక్కడ మొట్టమొదటిసారి జారుతారు మీరు ఏకాకి. ఇంకా అక్కడ రెండో వాడు ఉండడు. మౌనం అయినటువంటి భాష. మౌనం అంటే వాక్ లేని స్థితి కాదు, వాక్ ఎక్కడి నుంచి ఉద్భవిస్తోందో ఆ స్థితి. అక్కడి నుంచి అన్ని పుస్తకాలు వస్తున్నాయి. అందుకే ఆ మౌనంలోకి కనుక వెళ్ళిపోతే ఆ యోగికి తెలియని భాష లేదు, తెలియని సబ్జెక్ట్ లేదు. ఉపయోగించారు వాళ్ళు దేశకాల పరిస్థితుల్లో. ఈ ఊళ్ళోనే కావిడి మోసేవాళ్ళు రంగన్నబాబు గారిని మొన్నటి వరకు ఉన్నట్ట నాకు తెలియదు, అఫ్ కోర్స్ విన్నాను ఆయన గురించి. కావిడి మోస్తే రెండణాలు మూడణాలు ఇచ్చేవారట. గుంటూరులోనే ఒక వ్యక్తికి ఇస్తే 16 రూపాయలు అయిన తర్వాత నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావు అన్నాడు ఆయన్ని. సరే సరిపోయింది వాడు 16 రూపాయలు రంగన్నబాబు గారి ఆశీర్వాదం కంటే వాడికి ఎక్కువ లాభం అనిపించింది, దానికే ఉంది. కానీ ఏం జరిగిందిట అంటే ఈయన స్తంభాలు గారు ఏదో అటువైపు ఒక రావి చెట్టు ఉందిట, రావి చెట్టు కింద కూర్చుని ఉండేవాట మామూలుగా, నీళ్లు పోసి ఎవరు రెండు నాలుగు ఎంతో తీసుకుంటూ ఉండేవాడు. ఈయన ఎవరు అరుగు మీద కూర్చున్నారో ఆ అరుగు ఇంట్లోకి అల్లుడు వచ్చాడు, బీహార్ నుంచి వచ్చాడు. అతను ఒక పెద్ద ఇంజనీర్, సెలవులు దొరకవుట. అంటే రంగన్నబాబు గారు అన్నట్టు, మీ అల్లుడు ఎప్పుడు వస్తాడని ఆ రోజే, మా అల్లుడికి సెలవులు దొరకవు, జర్మన్ నుంచి ఏదో ఒక స్పెషల్ ప్లాంట్ వచ్చింది, ఒక మెషీను, దాన్ని ఇన్స్టలేషన్ చేయాలి. దాన్ని ఇన్స్టలేషన్ చేయడానికి 5 నెలలో 6 నెలలో పడుతుందిట, 200 మంది కూలీల చేత చేయిస్తున్నాడు, రాడు అన్నాడు. ఆహా అన్నాడు ఈయన. ఆ రోజు సాయంత్రం వచ్చాడు అల్లుడు. ఏమైందిట అంటే, మెషిన్ బ్రేక్ అయిపోయిందండి, జర్మనీ నుంచి రావాలి ఎక్స్పర్ట్, మాకు ఎవరికి తెలియదు అక్కడ ఏ పార్ట్ పోయిందో ఏమైందో అన్నట్టు. ఏం మాట్లాడలేనా. సరే అల్లుడు కూతురు కూడా వచ్చారు. వచ్చాక అల్లుడు అన్నాడు, ఏంటి బాబు ఏదో మెషిన్ పాడైందిట కదా అని. చాలా ఫ్యాటల్ ఎర్రర్ అయిపోయింది, అసలు చాలా ప్రమాదం జరిగిపోయింది, ముక్కముక్కలు అయిపోయింది మెషిన్, ఏ పార్ట్కి ఆ పార్ట్ ఊడిపోయి పడిపోయింది, దాన్ని ఎలా అరేంజ్ చేయాలో మాకు అర్థం కావటం లేదన్నట్టు. అంత కష్టపడటానికి ఏముందయ్యా, ఒక బోల్ట్ ఉంటుంది చూడు మధ్యలో ఎక్కడోను, ఆ బోల్ట్ కరెక్ట్ ప్లేస్లో పెట్టి మిగతావన్నీ అమరిపోతాయన్నట్ట. నవ్వుకున్నట్టు వాడు. ఈయన చెప్పేది ఏంటి, బోల్ట్ ఏంటి, పెట్టడం ఏంటి, అమరటం ఏంటి అని. సరే ఈ లోపల జర్మనీ నుంచి రావాలి కదా, వారం 10 రోజుల్లో ఎక్స్పర్ట్ వచ్చాడు, బుర్రబద్ద కొట్టుకుంటున్నాడు. ఎక్స్పర్ట్కి అర్థం కాలే. ఈయన అల్లుడు నోరు జారాడు. మా దేశంలో ఉన్నాడండి భలే మూఢ విశ్వాసం మాకు, అలా తగినట్టు ప్రవర్తిస్తాడు కూడా ఓ మూర్ఖుడు ఉన్నాడు రంగన్నబాబు అని ఆయన వాడిన మాటలు. వాడు మీకు నాకు అర్థం కానటువంటి దాన్ని నీళ్లు మోసేవాడు చెప్పాడండి, ఒక పొడుగాటి బోల్ట్ ఉంటూ లేచిపోయాడు వాడు. అర్థమైంది అన్నాడు. ఉంది బోల్ట్, అది చూడాలని ఆయనకి తట్టలే ఎక్స్పర్ట్కి. సర్వజ్ఞత్వం నిజంగా వస్తుంది. మరి ఆ రంగన్నబాబుకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ సర్వజ్ఞత్వం? రామ్ రామ్ అని మనం అనుకుంటున్నాంగా, మన స్థూపాలు కూడా కట్టించి పారేస్తున్నామని నాకు తెలియదు కట్టారో లేదో మీరు, కానీ మరి రాలే సర్వజ్ఞత్వం. ఎక్కడ రాలేదంటే మీరు ఆ నిశ్శబ్దంలోకి వెళ్ళటంలే, ఎక్కడ చూడాలో అక్కడ చూడటంలే, అన్ని చోట్ల చూస్తున్నారు మీరు. రామన్నా రామ్ సైలెన్స్లోకి వెళ్ళండి, ఉచ్చారణ మళ్ళీ పట్టుకోకండి. ఆ సైలెన్స్ సర్వత్రా ఉంది, అన్ని చోట్ల ఉండేటటువంటి ఆ ఒకే భాష ఇప్పుడు రాబోతోంది. కానీ ఆ భాష మీకు సర్వజ్ఞత్వం ఇవ్వకపోతే, మీకు పరమశాంతి ఇవ్వకపోతే మీరు పట్టుకోలేదు. నటన అయింది, ఏం పర్వాలే, అర్థమైంది కదా ఎక్కడ చూడాలో. ఏకాకీ రహస్య స్థిత, సారీ, యోగి యుంజీత సతతం, దీనితో కనెక్ట్ అయి ఉండాలి వాడు. ఈ మౌనంతో కనెక్ట్ అయిపోండి, ఈ మౌనంతో. ఇంకప్పుడు ఎదుటి వాళ్ళు చేశారా లేదా, ఎదుటి వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా లేదా నువ్వు రియాక్ట్ అయ్యావనుకో, మౌనం మిస్ అయినట్టేగా. మరి ఎదుటి వాళ్ళ చేత పని చేయించలేకపోయావు అనుకో, మౌనం మిస్ అయినట్టేగా. మరి ఎట్టా రెండు మీరే చెప్తే, మౌనంలో ఉంది రెండును, డాగ్ గాడ్ రెండు మౌనంలోనే ఉన్నాయి. డిఓజి జిఓడి మౌనం ఒకటే, అక్షరాల కూర్పు మారింది అంతేగా. ఇంచేత మౌనంలో ఆ సర్వజ్ఞత్వంలో ఎదుటి వాళ్ళని ప్రేరేపణ చేసేటటువంటి టెక్నిక్స్ మీరు ఉపయోగించుకోవచ్చు. మౌనంగా ఉండి మీరు ఇరిటేట్ అయిపోయి బ్లడ్ ప్రెషర్ వచ్చేసింది అనుకోండి, నేను మౌనంలో ఉన్నానంటే ఎట్ట? అంచేత బ్లడ్ ప్రెషర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళ మాట మీరు నమ్మబాకండి, చాలా జాగ్రత్త. ఇంచేతంటే వాళ్ళు గ్యారంటీగా మౌనంలో లేరు, ఉంటే వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ డయాబెటీస్ రాదుగా. అంచేత యోగి యుంజీత సతతం ఆత్మానం రహస్య స్థిత, ధ్యాన యోగమును అభ్యసించి యోగి ఏకాంత ప్రదేశమున ఒంటరిగా ఉన్నవాడై. ముందు ప్రతిరోజు అరగంట ఎంతో మీరు దీన్ని ప్రాక్టీస్ చేసుకోండి. ఇదే ప్రాక్టీస్ నేను క్లిమ్ బీజంతో చేయించాను, అంచేత వేరే ఏం లేదు. ఈ సాధనే క్లిమ్ బీజంతో చేయించాను నేను మీకు. కానీ దానివల్ల లాభం ఏంటి అంటే, మీ స్వాధిష్టాన చక్రము మూలాధార చక్రము సెట్ అయిపోతాయి. అనేక జన్మ సంస్కారాలు వాటి మీద ఆవరించి ఉన్నాయి, వాటిని నేను కడుగుతే తప్ప మీ యొక్క ఆ మౌనాన్ని నేను ఛేదించలేను, లోపలికి ప్రవేశించలేను. అంచేత ఆ సాధన చేసుకోండి. క్లీమ్ ఎలా చేసుకోవాలో చెప్పాను నేను మీకు, చేసుకోండి. అది స్టూడెంట్స్ చేసుకోవచ్చు, డాక్టర్స్ చేసుకోవచ్చు, బిజినెస్ పీపుల్ చేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకోవచ్చు? ఎప్పుడైనా చేసుకోవచ్చు. భోజనం చేశాక చేసుకోవచ్చా? ఖచ్చితంగా చేసుకోవచ్చు. భోజనం చేశాక మీరు మాట్లాడతారు కదా, మాట్లాడకుండా మౌనంగా ఉంటే. అంచేత మీరు ఏ ఏ పరిస్థితుల్లో మాట్లాడుకోగలరో ఆ పరిస్థితుల్లో మీరు ఈ సాధన చేసుకోవచ్చు. కానీ సాధన ఉద్దేశం అర్థం చేసుకోండి. అక్లీం లం వం, అక్లీం అనేది మీ రుద్రగ్రంథిని బ్రేక్ చేస్తుంది. రుద్రగ్రంథి అంటే ఏంటో చెప్పాను కదా, రోదయతీతి రుద్ర. మీరు దేనికోసం అయితే విచారం పడతారో, డబ్బు కోసము, ఆరోగ్యం కోసము, దానికోసమో, దీనికోసమో, పేరు కోసమో, ప్రతిష్ట కోసమో, దేనికోసమో వెంపర్లాడుతూ ఉంటారు కదా, ఆ రుద్రగ్రంథి మొత్తం ఇది సాల్వ్ చేసేస్తుంది మిమ్మల్ని. లం వాసనలు, భౌతిక జగత్తులో జన్మించటానికి ఆధారమైనటువంటి వాసనని పోగొడుతుంది అది. వం రుచిని పోగొడుతుంది, టేస్ట్ని పోగొడుతుంది. రుచి వల్లే కదా మనకి ఆవేదన అంతా కూడా. అభిరుచి లేకపోతే, సైలెన్స్ మీద కనుక మనం అభిరుచి తెచ్చుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది కదా. దాన్ని మనం గుర్తు చేసుకుని లం వం రకరకాలుగా తిప్పి తిప్పి చెప్పాను. అలాగే చేయాలని లేదు, మీరు తిప్పి తిప్పి తిప్పుకోవచ్చు. ఉద్దేశం ఏంటి, క్లీమ్ అన్నప్పుడు రుద్రగ్రంథి, రుద్రగ్రంథి అంటే ఏంటి, వెంపర్లాట. ఇది కావాలి, అది కావాలి, ఇది జరగలేదు, అది జరగలేదు అనేది పోతుంది. లం భౌతిక శరీరంలో రకరకాలైనటువంటి ట్యూమర్స్, రకరకాలైనటువంటి వార్డ్స్, ఓవర్ గ్రోత్స్ అంటూ ఉంటాం కదా, వాటిని సెట్ చేస్తుంది. వం బ్లడ్ సర్క్యులేషను, జ్యూసెస్, ప్యాంక్రియాటిక్ జ్యూస్ అని లివర్లో వచ్చేటటువంటివి, రకరకాలైనటువంటి ఈ గ్యాస్ట్రిక్ జ్యూసెస్, వాటి మధ్య సంతులనం తీసుకొస్తుంది. అవి మనకి చాలా అవసరం ఈ కాలంలో. అంచేత రెండిటికి ఉపయోగపడుతుంది ఈ సాధన. చివరికి క్లీన్, మీ ఇష్టమన్నాయా, ఏదైనా చేసుకోండి. రకరకాలుగా చేయించాను కదా, ఎలా అయినా చేసుకోండి. నేను చేయించినట్టే మళ్ళీ క్యాసెట్ పెట్టుకు చేసుకోకల్లే, కానీ రెండు మూడు సార్లు వినండి ఆ క్యాసెట్ని. ఎన్ని రకాలుగా చేసుకోవచ్చో చెప్పాను, మీరు ఇంకా చాలా కొత్త రకాలుగా డెవలప్ చేయొచ్చు. కానీ ఈ ఉద్దేశం ఏంటి, రుద్రగ్రంథి భేదన అంటే ఏంటి, సమలోష్టాశ్మ కాంచన, మానాపమానయో స్థుల్యో సుఖ దుఃఖ, సుఖము దుఃఖము, మానము అవమానము, శీతోష్ణ సుఖ దుఃఖేషు, వీటిని అధిగమించేటటువంటి శక్తి ఈ సౌండ్ ఇస్తుంది మీకు. దానికి తగినటువంటి మెంటల్ ప్రిపరేషన్ మీకు చేస్తుంది. లమ్ అనేటటువంటిది భౌతిక శరీర నిర్మాణానికి ఉపయోగపడుతుంది, ఎముకల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే సెట్ అవుతుంది. వమ్ అనేది జ్యూసెస్, రసోవైసహ లిక్విడ్స్లో ఏదైనా ఉండేది ఉపయోగపడుతుంది. ఈ మూలాధార స్వాధిష్టాన చక్రాలు క్లీన్ అవుతే తప్ప నెక్స్ట్ స్టేజ్కి మనం వెళ్ళలేము. అంచేత నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళటానికి దీన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. ఈసారి అనుగ్రహ మాలా మంత్రం అది చేస్తున్నప్పుడు గంట సేపు చేసుకోమన్నాను, ఎన్నిసార్లు చెప్పలేదు కదా, గ్యాప్లు పెట్టుకుంటాడండి. ఇలాగే అలాగే చేయరు, ఏమీ లేదు. ఉద్దేశం ఏంటి అంటే శబ్దాతీత స్థితికి వెళ్ళటం. ఫాస్ట్గా చేయమంటాం, ఫాస్ట్గా చేయమంటాంలో కూడా అదే అర్థం, బ్లర్ అయిపోతాయి కదా ఒక అక్షరం నుంచి ఒక అక్షరం, మళ్ళీ ఏమైపోతుంది, ఆ మౌనంలోకే వెళ్తారు మీరు. ఇలా వెళ్తారా అలా వెళ్తారా మీ ఇష్టం. శుచో దేశే ప్రతిష్టాప్య, మరి సాధన ఎక్కడ చేయాలి, మౌన సాధన ఏకాంత ప్రదేశంలో. నిరాశీర పరిగ్రహ, ఏ విధమైనటువంటి ఆశలు లేకుండా, ఏ విధమైనటువంటివి కావాలి అని కోరకుండా, అపరిగ్రహ దేన్ని స్వీకరించకుండా. అది ఆ మానసిక స్థితి ముఖ్యం. నేను ఎందుకు చేస్తున్నాను అంటే మా కుర్రవాడికి ఆరోగ్యం వచ్చేయాలి, ఎందుకు చేస్తున్నావు అంటే మా అమ్మాయికి పెళ్ళైపోవాలి, ఎందుకు చేస్తున్నానంటే నా శారీరకమైనటువంటి బాధలు నివృత్తి అయ్యాలి. దానికి ఈ సాధన చేయకండి. ఇప్పుడు చెప్తున్న సాధన, ఇందాక చెప్పింది క్లీమ్ లం వం, నేను చెప్పాను దేనికి చేసుకోవాలో, ఏ ఉద్దేశంతో చేసుకోవాలో అది అదే. ఇప్పుడు చేసేటటువంటి సాధన దేనికి చేస్తున్నావు, ఆ మౌనము, అక్షరానికి అక్షరానికి మధ్య ఉన్నటువంటి మౌనము. ఈ మాటలో కూడా మౌనం ఉందిగా, అ క్ష ర ని కి మ ధ్య ఉ న మౌ నం. ప్రతి అక్షరానికి మధ్య, ప్రతి సెంటెన్స్కి మధ్య మౌనం ఉంది. దాన్ని వినండి మీరు, అది గురువు. ఆ మౌనాన్ని వినండి, ఆ నిశ్శబ్దాన్ని వినండి, ప్రయత్నించండి. అది ప్రయత్నం చేస్తూ కూర్చున్నాం మనం. ఎలా కూర్చున్నాం, శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మన నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చేలా జనకుశోత్తరం తత్రైకాగ్రం మనఃకృత్వా యత చిత్తేంద్రియ క్రియ ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. శుచౌ దేశే ప్రతిష్టాప్య, శుచౌ అనే పదానికి రెండు అర్థాలున్నాయి. సంస్కృతంలోనే ఆ బ్యూటీ తీసుకురాగలం మనం. శుచి అనేది పావక, పవమాన, శుచి అని మూడు రకాలైనటువంటి మానసిక స్థితులు ఉన్నాయి. పావక పవమాన గురించి నేను చాలాసార్లు చెప్పాను. శుచి అనేటటువంటి దానికి మన వాడుక భాషలో ఏంటంటే విల్ పవర్, సంకల్పం. శుచౌ సంకల్పంతో కూర్చోవాలి, ఇంతసేపు కూర్చుంటాను, ఇంకా కదిలే ప్రసక్తే లేదు. ఏమైనా శుచిగా ఉన్నటువంటి ప్రదేశంలో చీమలు దోమలు ఉంచేతే సాధన ఈ షడ్ పనికిరాదు ఆ విధంగా, దోమలు ఉన్నాయిగా ఏం చేస్తాం, చదువుబోదాం. కానీ సాధ్యమైనంత వరకు మీరు ఏం చేసుకోవాలి అంటే డిస్టర్బ్ కాకుండా, ఎందుకంటే మనం ఆ సైలెన్స్లోకి ఆ మౌనంలోకి వెళ్ళటానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఇవన్నీ కూడా అడ్డు తగులుతాయి మనకి. కానీ ఇవన్నీ అడ్డు తగులుతాయని మీరు సాధన మానేస్తే అన్నీ సమకూరవు గ్యారంటీగా. చేత ఆ బ్యాలెన్స్ చూసుకుంటూ స్థిరమాసనం ఆత్మన, స్థిరమైనటువంటి ఆసనములో ఏ ఆసనంలో కూర్చోవాలి, సాధ్యమైనటువంటి నా సలహా ఏంటంటే మీరందరూ పద్మాసనం నేర్చుకోండి. ఇచ్చంటే రేపు యోగిక్ ఫ్లయింగ్ క్లాసెస్ చేసినప్పుడు మీరు జంప్ చేస్తారు, ఇక్కడ కూర్చుంటారు, రేపు అక్కడికి ఎగురుతారు. పద్మాసనంలో కూర్చోకపోతే కింద పడతారు, కాళ్ళు గ్రావిటీకి, పద్మాసనంలో కూర్చుంటే కింద పడరు. ప్రాక్టీస్ చేయండి, అది ఒకరోజు రెండు రోజుల్లో రాదు. నూనె రాసుకోండి, ఏదో అవస్థ పడండి, మరి ఏం చేస్తాను నేను. కానీ దీనికి వయసుతో ఏం సంబంధం లేదు, మీరేం కంగారు పడకండి. వం సాధన చేసి లం సాధన చేసి మీకు రొమాటిక్ పెయిన్స్ ఉన్నాయంటే మీరు చేయలేదన్నమాట, అంతే అర్థం. అంచేత అన్నీ సెట్ అవుతాయి, ఎగరాలి బాగా. కానీ ఇక్కడ ఎగరకండి, ఇది ఆ సాధన చేసినప్పుడు కాస్త ఆ పక్కకో అక్కడికో డాబా మీదకో వెళ్ళండి. పర్వాలేదా స్లాబ్ మాస్టర్ పాతి వద్దు, డాబా మీదకి వద్దు, ఇక్కడికైనా అటైనా ఇటైనా సరే. అందుకే అడిగింది మరి ఇంజనీర్ని, వద్దులేండి డాబా మీదకి వెళ్ళి ఎగరొద్దు. ఇక్కడ మాత్రం యూ జంప్ లైక్ ఎ రిఫ్లెక్స్ యాక్షన్. ఖచ్చితంగా యోగిక్ ఫ్లయింగ్ చెప్పేగా నేను చేసేది ఏం లేదు, ఇక్కడ నేను చేయించగలను నేను చెప్పటం లేదు, మీరే చేసుకుంటారు. అది మీ బాడీ ప్యూరిఫై అయిపోతే చెప్పినట్టు మీరు చేసుకుంటే ఖచ్చితంగా యోగిక్ ఫ్లయింగ్ వస్తుంది. అప్పుడు ఇది సరిపోదు, డల్లప్ పరుపులు వేయాలి ఇక్కడ, లేకపోతే టప్ అని కొట్టుకుంటుంది. కొట్టుకుని ఉండే దానికి ఉంది, ఒకసారి యోగిక్ ఫ్లయింగ్ వస్తే ఏం తప్పేం లేదు. అంచేత శుచో దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మన, ఖచ్చితంగా మీరు పద్మాసనం ప్రాక్టీస్ చేసుకోండి. వయసుతో నిమిత్తం లేదు, గ్యారంటీగా మీరు ఈ క్లీం లంవం చేస్తే అన్నీ పోతాయి, పోలేదంటే చేయలేదని అర్థం, అంతే. ఇంకా మధ్యన నో సొల్యూషన్. కొబ్బరి నూనె రాసుకోవచ్చు, కొన్ని మెథడ్స్ ఉన్నాయి దానికి. కొబ్బరి నూనె అది మోకాళ్ళకి వాళ్ళకి ఇంటింది, కొంతమంది ఆ బాధ చెప్తారు. అంచేత ఆ బాధ ఉన్నవాళ్ళు కాస్త తప్పదు అది ఇంచంటే, లేకపోతే మీరు ప్రోగ్రెస్ కాలేరు. మరి అవుతే ముందే మేము పద్మాసనం వేసుకోలేం కదా, ముందు ఇలాగే కూర్చోండి, మామూలుగా కూర్చోండి, కూర్చోలేకపోతే కుర్చీ మీద కూర్చోండి, పడ కుర్చీలో కూర్చోండి. ఇంచటే ఏకాంతంలోకి వెళ్ళటానికి, మౌనంలోకి వెళ్ళటానికి పద్మాసనాలు అక్కర్లే. పద్మాసనాలు రేపు చేయబోయేటటువంటి ప్రయోగాలకి కావాలి. అంచేత మీరు కుదరలేదు కనుక మానేశాను అని చెప్పకండి నాతో. ఏం చేస్తాను మాస్టర్, మీరు చెప్పారు బాగానే ఉంది, నా మోకాళ్ళ నొప్పుల వల్ల చేయలేదు ఈ సాధన అంటే ఒప్పుకొని నేను. ఏ సాధన మీకు నచ్చినటువంటి ఆసనంలో కూర్చోండి, నా సలహా పద్మాసనంలో కూర్చోండి. కనీసము భోజనం చేసి 4.5 గంటలు దాటాలి, ఇది కండిషన్. చాలా జాగ్రత్తగా దాన్ని అబ్జర్వ్ చేసుకోండి. 4.5 అవర్స్ గ్యారంటీగా దాటాలి టైము పద్మాసనం వేసుకుని ఈ సాధన చేయటానికి. పద్మాసనం వేయటానికి కాదు, ఇప్పుడు చెప్పబోయేసినటువంటి సాధనకి. అసలు పుస్తకాల్లో 6 అవర్స్ అన్నాడు. 6 అవర్స్ భోజనం మాను కూర్చునే ఓపిక నాకు లేదు కనుక, నేను చేయలేని మీకు మేము చేయమని అడిగే అర్హత నాకు లేదు కనుక, వీలవుతే 6 అవర్స్, లేకపోతే కనీసము 4.5 అవర్స్. స్థిరమాసనం ఆత్మన నాతి ఉచ్ఛృతం నాతి నీచం. మరీ పైకి కూర్చోకండి, మరీ కింద కూర్చోకండి, ఎందుకంటే ఫ్లయింగ్ జరుగుతుంది అక్కడ, జంప్సింగ్ వస్తాయి సాధనలో. అందుకని ఆ కండిషన్ పెట్టి నేను అక్కడ కూర్చున్నా అనుకోండి, ఎగిరాను కింద పడ్డా, గ్యారంటీగా ఎముకలు, నేను యోగిని కనుక నా ఎముకలు విరగవు అనుకుంటేట. అంచేత ఓ సుమారు 6 అంగుళాలు ఎత్తు, రఫ్గా, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు కానీ ఎత్తు ఉండాలి. మరి ఇలాగా గ్రౌండ్ లెవెల్లో వద్దు, మీరు కూర్చునేటటువంటి ఆసనము కొంచెం ఎత్తుగా ఉండాలి. ఓ 3 అంగుళాలు 4 అంగుళాలు ఎత్తు ఉంచుకోండి, పర్వాలేదు. మీకే తెలుస్తుంది ఆ కంఫర్ట్. ఇలం సాధన చేసినప్పుడు మీకే తెలుస్తుంది అది ఎంత ఎత్తు ఉండాలో, బిట్వీన్ 4 and 6 inches హైట్. మీ ఆసనాలు మీరు తెచ్చుకోగలిగితే చాలా మంచిది. ఇంచేంటే ఆసనాలు కూడా విశేషమైనటువంటి ఛార్జీ పొందుతాయి. ఇంచేత ఇక్కడ ఎవరి ఆసనాలు వాళ్ళు రేపటి నుంచి తెచ్చుకోవడానికి ట్రై చేయండి. కానీ ఇమీడియట్గా ఏం కొనేసుకోకండి, ఉన్నవేవో తెచ్చుకోండి. ఎవరి వాళ్ళ ఆసనాలు కాస్త ప్లేస్ ఉంచుకుని ఒకళ్ళ ఆసనం ఒకళ్ళకి తగలకుండా కూర్చోవటం అలవాటు చేసుకోండి. ఈ సాధన చేయబోతున్నాం రేపు కనుక. చేలాజన కుశోత్తరం, మిక్కిలి పొట్టిగా కింద దర్భాసనము, దానిపైన చర్మము, దానిపైన వస్త్రము గలది. ఈ మూడింటికి విశేషమైనటువంటి సాధన నిర్దేశాలు ఉన్నాయి. దర్భాసనం మీద కూర్చుని చేసేటటువంటి సాధన చేలాజనం అంటే జింక లేక పులి చర్మము అంటారు. కానీ మనకు కూడా చర్మం ఉందని నా డౌట్. ఇంచేత మనం గుడ్డ కప్పు కూర్చుంటే మన చర్మం కూడా ఆసనంగానే పనిచేస్తుందని నాకు వచ్చిన సందేహం. ఆ సందేహాన్ని దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. కానీ ఇక్కడ మాత్రము మీరు రేపు ఏదైనా ఒక బట్ట, మామూలు బట్ట, సిల్క్ బట్టొద్దు, ఖద్దర్ కానీ కాటన్ కానీ, ఒక స్క్వేరిష్, స్క్వేర్గా మాత్రం ఉండాలి. 2 అడుగుల స్క్వేరు 3 అడుగుల స్క్వేరు తెచ్చుకోండి. తెచ్చుకొని దాని మీద కూర్చుందాం. వీలవుతే రెడ్ కలర్ చాయిస్ ఐ ప్రిఫర్. కూర్చుని మనస్సును ఏకాగ్రపరిచి మనోవ్యాపారమును అరికట్టి అంతఃకరణ శుద్ధి కొరకు ధ్యానమును అభ్యసించవలెను. సరే, ఆ ధ్యానం ఎలా అభ్యసించాలో మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా. శరీరం గురించి చెప్తున్నాడు, వినండి. సమంకాయ శిరోగ్రీవం ధారయన్ నచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చ నవలోకయన్ ప్రశాంతాత్మా విగతభీర్ బ్రహ్మచారి వ్రతే స్థిత మనస్సంయమ్యమచ్చిత్తో యుక్త ఆసీత మత్పర. ధ్యానము చేయువాడు శరీరము, శిరస్సు, కంఠము సమముగా నిలిపి కదలక స్థిరముగా నున్నవాడై దిక్కులను చూడక నాసికాగ్రమును వీక్షించుచు ప్రశాంత హృదయుడై నిర్భయ చేతస్కుడై బ్రహ్మచర్య వ్రతనిష్ట కలిగి మనస్సును బాగుగా నిగ్రహించి నాయందు చిత్తము గలవాడై నన్నే పరమగతిగా నమ్మి సమాధియుక్తుడై ఉండవలెను. అది ఏమిటి, ఎలా ఉండాలి అన్నది రేపు చూద్దాం. ఒకసారి కళ్ళు మూసేసుకోండి, నడువు తిన్నగా పెట్టుకోండి. పద్మాసనం వేసుకోగలిగేవాళ్ళు పద్మాసనం వేసేసుకోండి, వేసుకోగలిగేవాళ్ళు చూసుకోండి అంతే. అదేం వేయగలిగిన వాళ్ళు వేసుకోండి, కానీ రేపు దానికి తగినటువంటి బట్టలు వేసుకుని వస్తే ఇంకా మంచిది. కళ్ళు మూసేసుకుని చేతులు ఒళ్ళో పెట్టేసుకోండి. ఎడం చేయి కిందని ఉండాలి, కుడి చేయి పైన ఉండాలి. లూజ్గా ఒడిలో వేళ్ళాడు తీసేసుకోండి. కొంచెం ఛాతీని సెట్ చేసుకోండి, మెడ పైకి లాక్కోండి. గాలి లోపలికి వెళ్తున్నప్పుడు రెండు నాసికల నుంచి కనుబొమ్మల మధ్య కిందన ఎక్కడో ఎంటర్ అవుతుంది మన శరీరంలో, మీకు మీకే తెలుస్తుంది అది. అక్కడ దృష్టి పెట్టుకోండి, రిలాక్స్డ్గా మౌనంలోకి వెళ్ళిపోండి. శ్వాసను మీరు ఆపక్కర్లేదు, ఎక్కువ చేయక్కర్లేదు, తక్కువ చేయక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. మీరు అలా రిలాక్స్ అయిపోండి. అలా కళ్ళు మూసుకుని వాళ్ళ నేను 5 గంటల నుంచి ఇప్పటివరకు చెప్పింది గుర్తు చేసుకోండి. స్టెప్ వైజ్ గుర్తు చేసుకోండి ఏమేం జరిగిందో. జ్ఞప్తి చేసుకోవటమే మీరు సాధన ఏం చేయటంలే. కూర్చున్నారు, ఏం చెప్పాను, ఏం చేయించాను, మీరేం చేశారు, ఈ క్షణం వరకు మీరు ఏం విన్నారు అంతా జ్ఞప్తి తెచ్చుకోండి. నేను మళ్ళా కళ్ళు తెరవమన్నప్పుడు మాట్లాడకుండా కాగితం పెన్ను తీసుకుని రాసేయండి. చేత ఈసారి క్లాసులకు వస్తున్నప్పుడు కాగితము, పెన్ను, భగవద్గీత పుస్తకము, ఈ గాయత్రి పుస్తకాలు మీ దగ్గర ఖచ్చితంగా ఉండి ఉండాలి. మీవి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళైనా వాళ్ళు కూడా రాయాల్సిందే. నేను కళ్ళు తెరవమన్నప్పుడు పక్క వాళ్ళతో ఏమీ మాట్లాడకండి, చూడకండి పక్క వాళ్ళ వైపు. కాగితం పెన్ను తీసుకుని రాసేసుకోండి. లేని వాళ్ళు కళ్ళు మూసుకునే ఉండి మళ్ళీ గుర్తు చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. క్లాస్ టైమింగ్స్ మీకు తెలుసు కనుక 5 to 8 క్లాస్ ఉంటాయి కనుక వచ్చేవాళ్ళు 5 to 8 ఉండటానికి వీలు గారండి. కళ్ళు తెరిచి రాయటం మొదలు పెట్టండి.